गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ये नाडेमो भवत्पदाब्जमुलनु यन्ते पट्टुकोन्नारमो ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము ఎట్లే నీ బాబు నీ దృష్టి పడం త్యజంపవు ఎటులను పోనీక ప్రేమించి సుజ్ఞానం బీగల సత్యమూర్తివి కదా కాళీ ప్రసాద ప్రభు। శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। పార్వతీ సమేత అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ స్వామి ఆవరణలో ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మీ సమేత జనార్దన స్వామికి సర్వదేవతలకు శిరసా ప్రణమిల్లుతూ భాగవతోత్తములైనటువంటి భగవద్భక్తులందరిలో ప్రకాశిస్తున్న భగవంతుడికి శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। ఇంతవరకు సుందరమైన సుందరకాండని మనందరం కూడా వినడం జరిగింది। రామాయణ అంతర్భాగమే సుందరకాండలో రాముడు అసలు చివరిలో కానీ కనిపించాడు। అంత హనుమంతుని కథ అది అనుకుంటే కాదు, సీతమ్మ కథ మరి అయితే అది కూడా కాదు, కానీ సీతారాముల యొక్క దివ్యమైనటువంటి చరిత్రలో భాగమంతా కూడా ఒకటికి మూడు సార్లు మనకి సుందరకాండలో వినిపిస్తుంది। మనకి కూడా పెద్దలు మహాత్ములైనటువంటి వారు పారాయణ ఇస్తే ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు సుందరకాండ పారాయణ చేయండి అంటారు. సుందరకాండ పారాయణ జరుగుతూ ఉంటే రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు యొక్క ఏది ఆయన లంక వస్తుంది. లంకలో ఉన్నటువంటి ఆయన యొక్క భవనం వస్తుంది. భవనంలో ఉన్నటువంటి రావణాసురుడి యొక్క ఏమొస్తుంది, అంతరాలయం, అంతఃపురం వస్తుంది. అంతఃపురంలో ఉన్నటువంటి రాక్షసులు వస్తుంటారు మధ్యలో చదువుతూ ఉంటే. అందుకని ప్రప్రథముల్లో చదివేటువంటి వారికి అసలు భాగం ఏంటో అర్థమవటం చాలా కష్టమే. కానీ చదవగా చదవగా అక్కడ హీరో ఎవరు అంటే కేవలము ఆంజనేయ స్వామి. కార్యసిద్ధిని పొందాలి అంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే కార్యాన్ని సాధించగలుగుతాం. అందుకనే మనకి చాలీసాలో కూడా తేలికగా, సుందరకాండ చదవలేనటువంటి వారికి తేలికగా ఉండడం కోసం చక్కగా చాలీసా తీసుకొచ్చి మనకు అందించారు తులసీదాసు వారు. చూడండి, భగవద్భక్తులే అందిస్తూ ఉంటారు మనకన్నీ. భగవంతుడు అందాలి అంటే డైరెక్ట్గా వెళితే భగవంతుడి దగ్గర మనకు అర్థం కానివి చాలా ఉంటాయి. కానీ భగవంతుడిలో ఉన్న తత్వము, భగవంతుని యొక్క నిజతత్వం మనకి అర్థం అవ్వాలి. భగవంతుడు అంటే కూడా ఏంటో మనం ఆ దర్శించే దర్శనంలో మనం ఆ భగవంతుని యొక్క ఆనందలహరిని అందుకోవాలంటే భక్తులతో కలిసి ఉంటేనే భగవంతుని యొక్క నవనీతమంతా మనకు అర్థమవుతుంది. అందుకని తులసీదాస్ వారు చెప్తారు, నీకు రోగం ఉందా, నాశయ రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. నీకు విద్య కావాలా, విద్యావాన గుణీయతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర. నువ్వు పిరికితనంగా ఉన్నావా, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి. లేదు, నువ్వు భక్తుడుగా ఉండి ఆ భగవంతుని పొందలేకపోతున్నావా, రామదూతాతులిత బలధామ అంజనే పుత్ర పవన సుతనామ. నువ్వు అర్థం చేసుకోవటంలో ఉన్నది, ఇక్కడ ప్రార్థన చేసుకోవటంలో ఉన్నది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి కదండి, అంత ఫాస్టే పరిగెడుతూ తింటూ ఉంటారు. చేత్తో పట్టుకుని ఎందుకమ్మా నేను వెళ్తూ వెళ్తూ తింటాను కదా, నీ పరుగులో కూడా నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ పదార్థం ఎలా ఉందో వాళ్ళు చెప్పగలరా, పరుగు పెడుతూ తిన్నటువంటి వాళ్ళ గతి. ఫాస్ట్ ఫుడ్స్ బస్సు ఎక్కుతూ చేత్తో పట్టుకుని బస్సు ఎక్కుతూ తింటూ ఎక్కేస్తూ ఉంటారే, వాళ్ళకి ఆ తిన్నదేంటో వారి యొక్క ఆ రుచినేమైనా ఆస్వాదించగలరా. పీట వేసుకుని కంచం పెట్టుకుని అమ్మ వడ్డిస్తూ ఉంటే ఒకసారికి ఇంకొకసారి అలా కాదురా, ఏంటిరా అన్నం అంతా అలా కలిపేసుకుంటావు, ఒక పక్క నుంచి చక్కగా తీసుకోరా అన్నం, తీసుకుని ఇలా కలుపుకుంటే బాగుంటుందిరా అని అమ్మ అంటూ ఉంటే, తల్లి చెప్తూ ఉంటే ఆ తల్లి చెప్పిన మాటని చక్కగా అమ్మ మాటలు వింటూ అమ్మ పెడుతూ అమ్మ పెట్టింది చక్కగా తింటూ ఉంటే దాని ఆస్వాదన ఎలా ఉంటుంది? ఆ ఆస్వాదనే వేరు, ఆస్వాదనే వేరు. గబగబా దొరుకుతోందని ఏదో నూతనంగా వస్తున్నటువంటి ఫుడ్స్కి అలవాటు పడి ఫాస్ట్ ఫుడ్స్ అని, దాంతోపాటు మనం తినే పెసరట్లు మినపట్లు కూడా పరిగెత్తుతూ తింటమే, రోల్ చేసుకుని. వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఏమి తింటారు, దానిలో ఆస్వాదన ఎలా ఉంటుంది, దాని బ్రతుకు ఎలా ఉంటుందో. భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పరిగెత్తుతూ పొందేయాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా, ఎక్కడ దొరుకుతుంది? కొంచెం సమయం ఇవ్వాలి. కానీ పరిగెడుతూ నిద్రపోలేరే, పరిగెడుతూ నిద్రపోగలమా? లేదు. ఎప్పుడు నిద్రపోతాం? ఇప్పుడు కూర్చున్నారు కదా, ఇప్పుడు వారు లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు. మాయా మాయవాడు, మాయలవాడు లోపల ఉన్నవాడు ఏమొస్తాడు? కూర్చున్నావా, సమయం దొరికింది కదా, నీ ఇష్టం, నువ్వు కూర్చో చాలు, నేను వస్తా చూసుకో అని అప్పుడు తద్దివిట దివిట మెలుకుగా ఉన్నావా ఇంకా? తద్దివిట దివిట వచ్చి ఇలా ఉన్నానా లేనా అనుకుంటూ తల ఇలా పడిపోతూ ఉంటే ఏం విన్నావురా అంటే చాలా విన్నానండి. ఏం విన్నావురా? గోవింద అనడం వినిపించిందండి. అలాంటి ఇదిలో ఉన్నప్పుడు భగవంతుని యొక్క మాధుర్యాన్ని పొందాలంటే ఎలాగా అంటే, భగవంతుని అలా చూసి వచ్చిన తర్వాత కూడా మనం కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి, ఇంత స్వామి ఉన్నారు కదా లోపల, ఎంత స్వామి ఉన్నారు, ఇంత స్వామి ఉన్నారు. ఆ స్వామికి రూపనామాలు ఉన్నాయా అంటే ఉన్నాయా అంటే సోమేశ్వరుడు అనే పేరు ఉన్నది, కానీ చూడడానికి ఏమున్నది, చక్కగా అలా కూర్చుని ఉన్నాడు. ఎంత తేలికండి, ఆ శివలింగాన్ని మన దృష్టిలో పెట్టుకోవడం ఎంత తేలికో. కాకపోతే శివుళ్ళందరూ ఒకలా లేరండోయ్. నా చిన్నతనంలో అదే అనుకునేదాన్ని, అన్నిటికన్నా శివుడైతే బాగా నిలుస్తాడు ధ్యానానికి కూర్చుంటే అనుకునేదాన్ని. కానీ ఏమండి, శ్రీశైలంలోకి వెళ్తే ఆ శివుడు ఇంతే ఉంటాడు, కాశీలోకి వెళ్తే ఇంత ఉంటాడండి, పైగా లోతులో ఉంటాడు, ఆయన అందుకోవడం కూడా కష్టమే. కేదార్నాథ్ వెళ్తే ఎలా ఉంటాడు, అలాగుంటాడు. మహాకాళేశ్వరుడు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాడు, ఇంతలా ఉంటాడు, ఇంత పొడుగుంటాడు, పట్టుకోవడం కూడా కష్టమే. మరి రామేశ్వరం వెళ్తే ఎలా ఉంటాడు, అమ్మో చాలా దూరంగా ఉంటాడు కానీ చిన్నగా ఉంటాడు ఆయన. మరి ఎన్ని రకాల శివులు వాళ్ళు అంటే, ఇన్ని శివలింగాల్ని పట్టుకొని తెచ్చుకొని మనం ఒక ఆకారంలో పూజ చేసుకోవాలంటే, మన చిన్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మనం గబగబా కొంచెం ఆకులు ఇవన్నీ తెచ్చేసుకొని మనం బొమ్మలాట ఆడుకునే వాళ్ళని చూడండి, సనికిట్లో రాయి తెచ్చి పెట్టుకుని శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, వసుశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కవర్ధనే నమః, నీలోహితాయ నమః అని అష్టోత్తరం చదివేస్తూ ఉంటే వాడు కాలేదా, నీకు అక్కడ శివుడే వాడే. నువ్వు ఎలా చేస్తే అక్కడ శివుడయ్యాడు, నువ్వు గౌరవం ఇవ్వాలి అక్కడ, నువ్వు చేసేటువంటి క్రియలో ఒక గౌరవాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ శివుడు ప్రతిష్ఠింపబడతాడు అక్కడ. అందుకనే నువ్వు భక్తితో చెయ్యేది చేసి, మనస్సు పెట్టి చెయ్యి, విశ్వాసంతో చెయ్యి. విశ్వాసంతో చేస్తూ అక్కడ మరమరాలు నైవేద్యం పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. చిన్నప్పుడు మరమరాలు నైవేద్యం పెడితే పరీక్ష పాస్ అయ్యామా లేదా? పాస్ అయ్యాం, కొబ్బరికాయ కొట్టలేదని ఫెయిల్ అవ్వలేదుగా, పాస్ అయ్యాం అక్కడ. చిన్నప్పుడు ఆటలన్నీ అలాగే ఉండేవి. అందుకని ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అవే నేర్పించాలి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఏం నేర్పించాలి, దేవతారాధనలు నేర్పించాలి, దేవతా పూజలు నేర్పించాలి, దేవతా స్తోత్రాలు నేర్పించాలి. పెరట్లో ఉన్నటువంటి తులసమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తులసమ్మ దగ్గర పూజ చేయడం నేర్పించాలి. పెరట్లో ఉన్నటువంటి గోమాతకి పూజ చేయడం నేర్పించాలి. గోమాతకి అరటిపండు తినిపించడం నేర్పించాలి. మన దేవతలు తినే దేవతలరా, తినకుండా తిరిగి వచ్చే దేవతలు కాదు. కొన్ని దేవతల చేత తినిపించగలం కూడా మనం. ఇంట్లో మా అమ్మ ఉన్నది అంటే వృద్ధ రూపంలో ఉన్న మల్లికార్జున స్వరూపం అని ఆ వృద్ధులకి మరింత తినిపించడం నేర్పించాలి. అంతేగాని వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, వాళ్ళు మనకెక్కడ పనికొస్తారు, వాళ్ళ ఆవరణలో దూరంగా ఉండాలి, అవుట్ హౌస్లో అని నేర్పించడం కాదు, అది పాపం అవుతుంది. ప్రత్యక్ష పరమేశ్వరుణ్ణి మనం తృప్తిపరచలేని వాళ్ళము, ఎక్కడో ఉన్నటువంటి గౌరీశంకరుడు వచ్చి ప్రత్యక్షమవుతాడా మనకి? మన పెద్దలు అలా నేర్పించరా. ఈ మహానుభావులు గురువులు అనేటువంటి వారు ముందర నీ పెద్దల్ని నువ్వు పూజించు, పెద్దల్ని గౌరవించు, ఏది నీ భర్తలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించు, ఒరై అని పిలవడం కాదు భర్తని, ఏమండి అని గౌరవించు. నీ భర్తలో ఉన్న పరమేశ్వరుని నువ్వు చూసినప్పుడు నీ భార్యలో ఉన్నటువంటి పరమేశ్వరి పార్వతీదేవి కూడా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు అవన్నీ దూరం అయిపోతున్నాయి. పరమేశ్వరుడు కనిపించమంటే గుళ్ళోకి వెళ్ళిపోతే దేవతలను మొక్కేస్తే దేవతలు సాక్షాత్కారం అయిపోతుందా అంటే, నీ భావనని బట్టి, నీ చర్యలను బట్టి, నీ యొక్క ఏది నీ బిహేవియర్ని బట్టి భగవంతుడు దగ్గర చేసుకుంటున్నావో దూరం చేసుకుంటున్నావో దాన్ని బట్టే ఉంటుంది. అందుకని సీతమ్మ తల్లి అక్కడ తన రామచంద్ర ప్రభు యందున్నటువంటి భక్తిని మనకి సుందరకాండ ద్వారా మనకి దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలియచేసింది, ఏది భర్త యందు ఉన్నటువంటి అనురాగం. లేకపోతే ఆమె శపించలేక కాదు, రావణాసురుడు ఎంత వాడు బ్రతికెంత. అలా అని మన హనుమయ్య చేయలేడా, చెయ్యగలడు, కానీ రామభక్తి ఉన్నది అక్కడ, రాముడిని బట్టి ఆయన కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే మనము నవ్విధ భక్తుల్లో ఎక్కడున్నామో మనం, శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం ఆదసేవనం, అర్చనం వందనం, దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఆఖరి రోజుకు వచ్చేసాం మనం. నేను అర్చన గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వందనం గురించి చెప్పుకోవాలి. ఏమంటారు పెద్దల దగ్గర ఎలా ఉండాలి? వందనంగా ఉండాలి పెద్దల దగ్గర. పెద్దల దగ్గర వందనంగా ఉండాలి అంటే ఏంటి? నమస్కరిస్తూ ఉండాలి అంటే శిరస్సు, నువ్వు అంటే శిరస్సు వంచి ఉండడం అంటే పనులు చేయడం మానేసి నేను శిరస్సు వంచి ఉన్నానని, ఇది ఎద్దులాగా శిరస్సు వంచడం కాదు. భావనలో పెద్దల యందు వినమ్రతా భావన, వినయ భయభక్తులెదలోన పెనుగొనంగా అని మహాత్ములు చెప్పారు. వినయంగా ఉండాలి. వినయంగా ఉన్నటువంటి వందనం. లోపలికి వెళ్ళి ఎలా వెళ్తాం? మనం ఎక్కడ తల వంచమోనని ఆయన గుమ్మం కూడా కిందకే ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎత్తుగా ఉన్నామని వెళ్ళిపోతామేమో అనుకుంటే కొంచెం తల వంచి వెళ్ళేట్టుగా ఉంది అక్కడ కూడా. ఆలయంలో తల వంచుకుని వెళ్ళమని ఉన్నది, అంటే ఒకవేళ మనం వంచుతామో లేదో అని ఆయన వంచేట్టుగా చేస్తున్నాడు అక్కడ. అందుకని తల వంచడం అంటే ఏంటి? నీలో ఉన్న అహంకార మమకారాలు అనేటువంటివి తల ఎత్తకుండా భగవంతుడి దగ్గర వందనం అనేటువంటిది ఏంటి? ఇలా తల ఎత్తి ఇలా అంటాం కాదు సార్ అంటాం కాదు, అది కొట్టినట్టు కూడా ఉంటుంది. అది మన ఆర్యులు మనకి పెద్దలు నేర్పించినటువంటిది ఏంటి? ఇలా నేర్పించారు మనకి. మనకే కాదండో, జపాన్ దేశం వెళ్ళా నేను. జపాన్ దేశం వెళితే మా గురుదేవులు తీసుకువెళ్ళారు. అక్కడందరూ మన బొట్టు మన కట్టు చూసి, మన హిందువులని చూసి వాళ్లే ముందర ఇలా అంటాం మొదలుపెట్టారు. అప్పుడు అంతకంటే ముందు మేము కూడా ఎవరు కనిపించినా ఇలా అంటాం మొదలుపెట్టారు. అంటే ఎంత ఉన్నదో మనమంటే గౌరవం బయట దేశాల్లో కూడా. మనం మాట్లాడక్కర్లేదు, మనల్ని చూసేసరికి గౌరవాన్ని అలా ఇచ్చారు వాళ్ళు. అందుకని మనలో ఉన్న అహంకార మమకారాలని మనం ఎట్లాగా తల వంచుకుని ఉండాలి. దాన్ని నాకు ఇంత శాస్త్రం తెలుసు కదా, నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఇంత కోటీశ్వరుణ్ణి కదా అనుకుని ఎత్తితే ఎంతవరకు ఎత్తగలవు? శరీరానికి రోగం వస్తే నువ్వేం చేస్తున్నావు? మనిషివే వంగిపోతున్నావు. అదేంటో అంత నీరసంగా ఉన్నావంటే అక్కడ కోటీశ్వరుడు కడుపు నొప్పి వేరుగా ఉండదు, ఒకలాగానే ఉంటుంది. కోటీశ్వరుడు తలనొప్పి వేరుగా ఉండదు, చదువుకున్న వాడి తలనొప్పి వేరుగా ఉండదు, శాస్త్రజ్ఞానం తెలిసింది కదా అని వాడి తలనొప్పి వేరుగా ఉండదు. ఎవరిదైనా రోగం రోగమే. రోగం వచ్చేసరికి ఏమవుతుంది? ఏది? మనిషి కుంగిపోతున్నాడు. అందుకని ప్రతి చోట భగవంతుడు ఎక్కడెక్కడైతే ఉంటాడో భగవంతుడు ఉన్నటువంటి స్థానాల చోట ఎట్లా ఉండాలి మనం? వందనం. వందనం మోక్ష సాధనం అని ఉంది. వందనం చేస్తే మోక్షం మనకి సిద్ధింపబడుతుంది అన్నాను. అర్చనం, వందనం, తర్వాత దాస్యం. ఇప్పుడు దాకా ఎవరిది ఆ భక్తి? ఎవరిది? ఆంజనేయ స్వామి వారిది. ఎవరిది? దాస్య భక్తి, దాస్య భక్తి. మరి గుహుడు ఏం చేశాడు? దాస్య భక్తి. శబరితల్లి ఏం చేసింది? దాస్య భక్తి. వాళ్ళ గురుదేవులు చెప్పినట్టుగా రాముడు వచ్చేంత వరకు రాముడు గురించి పూలు పరుస్తూనే ఉంది, తీస్తూనే ఉంది. ఎప్పుడొస్తాడో ఏమిటో, నీ చేదస్తం చిన్ననాటి నుంచి పరుస్తున్నావు అని ఆక్షేపణ విక్షేపణ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాటలకి లొంగల మనం కూడా ఫేస్ చేస్తుంటాం ఇప్పుడు అలాంటివి. నీ చేదస్తం కానీ నీ దండ నువ్వు భగవంతుడికి వేసుకుంటే నీ దండ నువ్వే గుచ్చుకోవాలా ఏంటి? చేదస్తం కాకపోతే ఎందుకు ఇలాగా ఓ గుచ్చుకుంటావు? దారిలో వెళుతూ వెళుతూ ఒక దండ కొనుక్కెళ్ళొచ్చు కదా అనొచ్చు, కానీ దానికి లొంగకూడదు. మనం గుచ్చేటువంటి సమయంలో ఒక పువ్వుతో ఒక్కొక్క నామం అక్కడ గుచ్చుతూ ఉంటే అది పరమేశ్వర సన్నిధానానికి వెళ్ళేసరికి ఏమవుతుంది? అనంత నామాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వు రామకోటి రాస్తావే, పుస్తకం వేస్తే ఎలా ఉంటుందో ఈ నువ్వు ఈ కోటితో కోటి నామంతో గుచ్చిన పూలదండ కూడా భగవంతుని మెళ్ళలోకి వెళ్తే ఏమవుతుంది? అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఏది నామకోటితో చేసినటువంటి ప్రసాదం, నైవేద్యం, ప్రసాదం ఉంటుందనుకోండి, ప్రతి విషయంలో రామా నువ్వు తీసుకుంటావు కదా, రామా నీ దగ్గరికి వస్తుంది కదా, రామా నేను చేస్తే నువ్వు ఆరగిస్తావు కదా, రామా రామా తెలిసి చేస్తున్నానో తెలియక చేస్తున్నానో, రామా నీ కోసం చేస్తున్నాను కదా అని ప్రసాదం తయారు చేసుకున్నావు అనుకోండి, అది రాముడి సన్నిధికి వెళ్ళేసరికి ఆ ప్రసాదం ఎంత ఆనందంగా వెళ్తుంది, రాముడి యొక్క దృష్టి ఎంత ఆనందంగా ఉంటుంది, తిరిగి ప్రసాదం అందరిలో ఉన్న రాముడికి ఎంత దివ్యంగా అందుతుంది. ఏది మారాలి అక్కడ? భావన మారాలి, మనస్సు మారాలి. అందుకని ఏమవుతుంది అలా చేస్తే? దాస్యం అంటే కేవలం కాళ్ళు పట్టడమే కాదు, కాళ్ళు ఇరగొట్టడం కాదు. భగవంతుడి కాళ్ళు బాగానే ఉన్నాయి. దాస్యం అంటే అది మాత్రమే కాదు, నీ ప్రతి చర్య దాస్య భావన కలిగి ఉండాలి. తోటి మానవుడికి సేవ చేస్తున్నాను అంటే అదా అండి నేనే చేశానండి అనకుండా అది భృత్యుడికి దక్కిందండి, భగవంతుడు ఈ సమయానికి ఈ భృత్యుడికి ప్రసాదించాడు ఆ సేవ. భావనలో ఎంత తేడా ఉంటుంది? తానే చేయడం, అది నేనే చేశానండి అన్నదానికి అది ఈ భృత్యుడికి అవకాశం వచ్చిందండి అనడానికి ఒకే మాట, కానీ భావనలో తేడా ఉంటుంది, మాటలో తేడా ఉంటుంది. అందుకని దాస్య భావన అది. అర్చనం, దాస్యం, సఖ్యం. అర్జునుడు, అర్జునుడెవరు? కృష్ణ ప్రభువుకి సఖుడు. కుచేలుడెవరు? కృష్ణయ్యకి సఖుడు. అందుకని అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఏది? బంధుత్వం. ఇప్పటి కాలంలో ఏదై ఉన్నదండి ప్రపంచంలో? సఖ్యభావనే. బంధువులు కూడా నమ్మకం కలిగించటంలా అవనమ్మకం అయిపోతోంది. సొంత అన్నదమ్ములతోనే చాలా తిప్పలు వస్తోంది. ఇప్పుడు ప్లేడర్ల దగ్గర విషయం అంతా ఏది? అన్నదమ్ముల దెబ్బలాట్లు చాలా చాలా మిగిలిపోయి ఉంటున్నాయి. బంధుప్రీతి ఏమైపోతోంది? నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి నీ ఇంటికి అంతే దూరం అన్న ఇదిలో ఉన్నది. కానీ సఖ్యం అనేది ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ అంటారు చూడండి. ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? కృష్ణుడు కుచేలుడు చేసినట్టుగా నా చిన్ననాటివి స్నేహితుడండి అని బంధాన్ని పెంచుకుంటున్నారు అందరూ. బంధాన్ని పెంచుకుంటున్నారు. ఈ అరమెరికలు రావడానికి కారణమేది? మనస్సులే. ఈ దూరం తీసుకొస్తున్నదేది? బంధువులలో అన్నదమ్ముల్లో దూరం తీసుకొస్తున్నదేది? ఆస్తిపాస్తులే, సంపాదనే, ధనమే, ధనధాన్య భోగభాగ్యాలే ఎంత దూరం తీసుకువెళ్తున్నాయో. సిగ్గు కూడా లేకుండా కోర్టులకు ఎక్కేస్తున్నారు. అందుకనే అవన్నీ కూడా ప్రీతినివ్వటల్లా, మనశ్శాంతిని ఇవ్వటల్లా, మనశ్శాంతినిచ్చేది భగవన్నామం ఒక్కటే. అందుకే అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే తనను తాను అర్పించుకోవటం, గోపికుల యొక్క భక్తి. గోపికుల యొక్క భక్తి ఎలాగా, భగవంతుడంటే గుళ్ళో ఉన్నవాడు అనుకోలా. భగవంతుడు చూడండి, చిన్నపిల్లవాడు ఎలాగైతే అమ్మ ఎవరిది అనగానే అమ్మ నాది, వాడికి తెలీదు అమ్మ నాది అంటాడు. బొమ్మ ఎవరిదిరా, నాది. అమ్మ నాదే, బొమ్మ నాదే, వాడికి అంతవరకే తెలుసు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఎవరిది అంటే మనందరం ఏమనాలి, నాది. అంతేకాని ఆ మూలనున్న దేవుడా అండి, అది వాళ్ళ దేవుడండి. ఈ మూలనున్న దేవుడు వాళ్ళ దేవుడండి. ఈ మూలనున్న దేవుడే మా దేవుడండి. ఇక్కడికి దేవుడికి ఏమొచ్చింది, దేవుడికి ఏమొచ్చింది, దేవుడికి ఏమొచ్చింది ఇక్కడ. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏం చెప్పారు మనకి, జాతి నీతి కుల గోత్ర దూరకం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తయత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని. మాది మనకి వర్ణాశ్రమ భేదాలు ఇవన్నీ కూడా దూరాన్ని తీసుకొస్తున్నాయి, భగవంతుడితో ఉన్నటువంటి స్నేహాన్ని దూరం చేస్తున్నాయి. భగవంతుడు మన అందరి వాడు, భగవంతుడు పెట్టుకోలేదే అవన్నీ. ఎందుకు వస్తున్నాయి ఇటువంటి భావనలన్నీ, నిజమైన జ్ఞానాన్ని పొందడానికి ఇవన్నీ కూడా ఏది అర్హత లేనటువంటి స్థితి ఇవంతా కూడా. అందుకని బ్రహ్మ నేను తాను అనేటువంటి విషయాన్ని పొందాలి అనుకుంటే ఈ జాతి నీతి కుల గోత్ర దూరకం, జాతి నీతి ఇవన్నీ విషయాలన్నీ కూడా వేరు కాదు. నామరూప గుణ దోషవర్జితం, దోషాలు లేదు అక్కడ, నామరూపాల్లో గుణ దోషం లేదు. దేశకాల విషయాలకు దేశ ఏది భేదం లేదు. ఎందుకంటే ఏ దేశంలో ఉన్నావు అంటే ఇది భారతదేశం, అమెరికా దేశం మనకి ఆపోజిట్లో ఉన్నది. కానీ మనమంతా ఉన్నది ఒకే భూమి అనేటువంటి ఎర్త్కున్నాం. భూమి అనేటువంటి ప్లానెట్కి ఒక పక్క ఇండియా ఉంటే ఒక పక్క ఏమున్నది, అమెరికా ఉన్నది, మరొక పక్క రష్యా ఉన్నది, మరొక పక్క చైనా ఉన్నది, మరొక పక్క లండన్ ఉన్నది. దేశాలన్నీ కూడా దేన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి, ఒకే ప్లానెట్ని, ఒకే భూమి అనేటువంటి ఎర్త్ని ఆశ్రయించున్నాయి. మరి వాళ్ళ దేశం వేరు మా దేశం వేరు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆకాశానికి దేశమేది, ఆకాశానికి దేశం ఎక్కడున్నది. భూమిని చూస్తే భూమికి ఒక్కొక్క పక్కన ఒక్కొక్కటి ఉన్నది, కానీ ఆకాశం ఏ దేశానికి చెంది ఉన్నది. అమెరికా ఆకాశం వేరు, ఇండియా ఆకాశం వేరా, లేదే. లండన్ ఆకాశం వేరు కాదే, నార్వేకున్న ఆకాశం వేరు కాదే, దేశ విదేశాలకు ఉన్నటువంటి ఆకాశం వేరు కాదు. అందుకనే గురుదేవులు మనకి వారి బోధామృతం ద్వారా అందించారు, ఆకాశమునకేది దేశము కాలము, ఆకాశమునకేది దేశము ఆకాశమునకేది దేశము కాలము, ఆకా ఏది దేశము కాలము ఎవరికి తెలియగ తరమౌను బాబును, ఎవరికి తెలియగ తరమౌను బాబును, ఎవరికి తెలియగ తరమౌను బాబును. ఏ దేశమందుము ఏ కాలమందుము, ఏ దేశం ఆకాశమునకేది దేశము కాలము, ఆకాశమునకేది దేశము కాలము, ఆకాశమునకేది కాలము కాలం ఎవరికి తెలియగ తరమోను మాబును ఎవరికి తెలియగ తరమోను మాబును పౌవలచెను ప్రళయాంతమందు పౌవలచెను ప్రళయాంతమందు ప్రభు ఆనంద సాగర మందు ప్రభు ఆనంద సాగర మందు సాగరమా అది భక్త హృదయమా సాగరమా సాగరమా అది భక్త హృదయమా సాగరమా అది తరమౌనే తెలియగ హరిహరాదులకైన తరమౌ తెలియగ హరిహరాదుల తరమౌ తెలియగ హరిహరాదులకైన తరమౌన తెలియగ హరిహరాదులకైన ఎవరికి తెలియగ తరమౌను బాబును ఎవరికి తెలియగ తరమౌను బాబును పటపత్ర సాయియై పసిబాలు నటుతోచు వటపత్ర సాయియై వటపత్ర సాయియై పసిబాలు నటుతోచు భుజగ శయనుడై పురుషోత్తముడయౌను భుజగ శయ భుజగ శయనుడై పురుషోత్తముడయౌను భుజగ శయనుడై పత్రమా ఆది భుజంగమా పత్రమా పత్రమా ఆది భుజంగమా పత్రమా బాలుడందుమా పరమాత్ముడ బాలుడందుమా పరమాత్ముడందుమా ఎవరికి తెలియగ తరమౌను మాబును ఎవరికి తెలియగ ఏ దేశమందుము ఏ కాలము ఆకాశమునకేది దేశము కాలము ఏది దేశము కాలము ఎవరికి తెలియగ తరమౌను బాబును ఆ రిక కాలములయందు ప్రకాశించును. త్రికాలములయందు ప్రకాశించును. హరియించు అజ్ఞాన అంధకారమును, హరియించు అజ్ఞాన ఆనంద మనందరిని ఆనందమున ముంచి తేల్చును. శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ. శ్రీగురు శరణం మమ, సద్గురు శరణం మమ. శ్రీగురు శరణం మమ, సద్గురు శరణం మమ. శ్రీగురు శరణం మమ, సద్గురు శరణం మమ. గురు శరణం మమ, సద్గురు శరణం మమ. శ్రీ 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 గురు శరణం మమ, సద్గురు శరణం మమ. సద్గురు శరణం మమ, అస్మద్గురు శరణం మమ, అస్మద్గురు శరణం మమ. బోలు సద్గురునాథ్ మహారాజ్ కి. పాటంతా తెలుగులోనే ఉంది, మీకందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఆకాశమునకు ఏది దేశము, ఏది కాలము. ఆకాశంలో అంత ఆట జరుగుతోంది, కానీ ఆకాశానికి ఒక కాలమని కానీ, ఒక దేశమని కానీ, ఒక మతమని కానీ, ఒక జాతని కానీ, ఒక వర్ణమని కానీ ఏమున్నది దానికి? ఈ ఆకాశానికి కూడా శక్తినిచ్చేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పరమాత్మగా ప్రకాశిస్తోంది. దాన్ని ఆత్మానండి, పరమాత్మానండి, పరబ్రహ్మ అనండి. అటువంటి పరబ్రహ్మకి మరి వర్ణాశ్రమ భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే మనకి పురుష సూక్తంలో కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహురాజన్యకృతః ఊరుతదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్. ఆ విరాట్ స్వరూపం నుంచి ఏముంది, ముఖం నుంచి ఎది బ్రహ్మతమం వచ్చిందని, భుజాల నుంచి రాజులు వచ్చారు, క్షత్రియులు వచ్చారని, ఎది ఊరువుల నుంచి వైశ్యులు జన్మించారని, మరి పాదాల నుంచి శూద్రులు జన్మించారని అక్కడ మనకి ఉపనిషత్తు వేదం చెప్తోంది. ఇంతకీ ఇవి నాలుగు ఒకే వ్యక్తి ఒకే పరమాత్మ నుంచి వచ్చాయా, లేకపోతే ఏమైనా విడిగా ఉన్నారా అంటే, మరి చిన్న చూపు చూపిస్తారే, చిన్న చూపు చూపించినప్పుడు అయితే ఆ విరాట్ స్వరూపానికి పాదాలు లేవా అంటే, ఈ తొడలు లేవా, లేవా భుజాలు లేవా, తల ఒక్కటే ఉంటుందా ఆయనకి, లేదే. ప్రొద్దుడు లేచిన తర్వాత ఏం చల్లుకుంటే బ్రాహ్మణులు కూడా అక్కడ పవిత్రత చెందుతున్నారు, గంగని తీసుకుని ఏమంటున్నారు, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి. గంగ నీరు చల్లుకుని నేను పవిత్రత చెందాను అని ప్రొద్దుడి లేచిన తర్వాత బ్రాహ్మణోత్తములు కూడా గంగని చల్లుకుంటున్నారు. ఇందుకీ గంగ ఎక్కడ ఉద్భవించింది, విష్ణు పాదోద్భవి గంగ. గంగ ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఆ విరాట్ పురుషుని పాదాల నుంచి ఆవిర్భవించింది గంగ. అంటే ఇప్పుడు శూద్రుడు గంగకేమయ్యారు, సోదరి అంతే కదా. శూద్రుడు పాదాల నుంచి ఆవిర్భవించినప్పుడు గంగ ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, మరి తేడా ఎవరు ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు వస్తోంది ఈ భేదం, ఈ భేద దృష్టి ఎవరు తెచ్చుకున్నారు, ఎవరు తెచ్చుకుంటున్నారో వారు బంధం పడుతున్నారు. వారికి శాంతి ఎక్కడ ఉంటుంది, శాంతిని పొందాలంటే ఒకే ఒక విరాట్ స్వరూపం నుంచి యొక్క వచ్చిన సృష్టి ఇది అంటే ఆ సృష్టి ఏది, అందుకనే పుట్టగానే సరికాదు, పుట్టిన ప్రతివాడు ఆయా జాతికి చెందినవాడు కాదు, వాడి యొక్క గుణాలను బట్టి వస్తుంది అని ఏమన్నారైనా అది కూడా నాలుగో అధ్యాయంలో చెప్పారు. చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమ వ్యయం. చాతుర్వర్ణాల్ని నేనే సృష్టించా, దేనిని బట్టి, గుణకర్మ విభాగశః, వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి. శబరి తల్లిది ఏ గుణం అండి, గుహుడిది ఏ గుణము, గుహుడిది ఏ జాతి ఏ వర్ణము, మరి రాముడి యొక్క మరి అనుగ్రహానికి పాత్రులయ్యారే వాళ్ళు అంటే రామ పరబ్రహ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి శబరి తల్లి పుట్టుకకి ఏ జాతికి, ఏది నిమ్న బిల్వ జాతి చెందినటువంటి, గుహుడు నావికుడు అయినప్పటికీ భక్తి చేత గుణమేది అక్కడ సుగుణభూషణులు వారు, అందుకని రాముని సేవకి వారు పరమ పవిత్రమైనటువంటి వారయ్యారు. అలాగే మనం కూడా మన జీవితంలో మన హృదయము మన మనస్సుని సుగుణభూషణంగా చేసుకోవాలి. సుగుణభూషణంగా చేసుకున్నప్పుడు ఎవరవుతాం, ఎవరో అనక్కర్లేదు మనకి, మన దేవుడు మనకి ముద్రేస్తాడండి, మన దేవుడు మనకి ముద్రేస్తాడు. మనలో ఉన్న పరమాత్మ యొక్క సన్నిధిని మన మనస్సు అనుభవించగలుగుతుంది. అప్పుడు ఈ నవవిధ భక్తులే కాదు, నువ్వేం చేసినా అది భక్తిగానే మారుతుంది. నువ్వు చిన్న బెల్లం ముక్క పట్టుకున్నా కూడా అది భక్తితో భగవంతుడికి నివేదన చేస్తే షడ్రసోపేతమైనటువంటి పరమానంద భరితుడైపోతాడు భగవానుడు తీసుకోవడానికి. స్వామి కూడా గురుదేవులు గొప్ప గొప్ప పదార్థాలు వండితే ఇష్టపడేవారు కాదు మా గురుదేవులు. వారికి ఇష్టమైనవి ఏంటంటే జీడి లాంటివి. ఎవరైనా జీళ్ళు కొనుక్కొస్తే చాలు, జీడు కొనుక్కొచ్చావా, ఏదేది తీసుకురా అని ఆ జీడి తీసుకుని నోట్లో వేసుకునేవారు గురుదేవులు. మరి వారికి ఏంటి తక్కువ, వారు చాలా గొప్పవారు కదా. మరి మైసూర్ పాకమో లేకపోతే గులాబ్ జాము లేకపోతే దొరకనటువంటి ఏ చాక్లెట్లో కావాలి, అది ఎప్పుడూ ఆశించేవారు కాదు. ఎవరైనా ఒకవేళ ఐస్ క్రీములు తీసుకొచ్చి పంచిపెడతాము అంటే మా గురుదేవులు అంటుండేవారు, ఓహో ఐస్ క్రీమ్ పచ్చిపెట్టే అంత గొప్పవాడు అయ్యావన్నమాట నువ్వు, ఇప్పుడు అది తెస్తే కానీ నీకు భగవంతుడు అనుగ్రహం కలగదన్నమాట. అంటే ఎంత అబల సంతోషులో మహాత్ములైనటువంటి వారు. నువ్వు పప్పన్నం పెట్టు భక్తితో, భక్తి కలుగు కూడు పట్టెడైనన్న చాలు, కడువెడైననేమి కరము పాలు. విశ్వదాభిరామ వినురవేమో ఉంది కదా, అందుకని భక్తి కలుగు కూడు పట్టెడైనన్న చాలు. స్వామి ఆచరించి చూపించారండి గురువులు. స్వామి ఒక చోటకు వెళ్ళారు, వెళితే వాళ్ళ ఇంట్లో అప్పుడే భోజనం చేసి మిగిలిన అన్నం తీసిపెట్టారు. తీసిపెడితే మా స్వామి ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళగానే ఆ పెద్ద ఆయన కంగారు పడిపోతున్నాడు. ఆయన కంగారు పడిపోతూ కూతురుతో అంటున్నాడు, అమ్మాయి అమ్మాయి బాబుగారు వచ్చారు బాబుగారు వచ్చారు. మా గురుదేవుల్ని బాబు అంటాం అలవాటు, ఎందుకంటే బాబు అంటే రెండు అర్థాలు, చంటి పిల్లవాడు తండ్రి కూడా. అయితే బాబుగారు వచ్చారు బాబుగారు వచ్చారు, నీకెందుకయ్యా, నేను ఇప్పుడు మళ్ళీ నేను ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి దానికి తగినట్టుగా నేను ఎలా వెళతానో దానికి నువ్వు చూడు, నేను చూసుకుంటా కదా ఇంట్లో అని ఆ పాపను పిలిచారు. ఏమ్మా అన్నం మిగిలినట్టుంది కదా, వారికి తెలియదేముంది, మిగిలింది బాబు, కొంచెం ఏదో వేపుడు ముక్కలు కూడా వేయించినట్టున్నావు, అవి కూడా ఆ పక్కనే పెట్టినట్టున్నావు మిగిలితే. అవునండి, ఏదమ్మా పీటవయ్యి అని చెప్పి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి పీట వేసుకుని ఇస్త్రీ పెట్టుకొని ఇదా తీసుకురా, అది అన్నం కాదా, ఆ పక్కనున్నాయి వేపుడు ముక్కలు కాదా, తీసుకురా అని స్వామివారు వడ్డింపించుకుని వారు తీసుకుంటూ ఆహారం తీసుకుంటూ నివేదన చేసుకుంటూ నన్ను పిలిచి చెప్పారు. నాకు అప్పుడు ఇంకా చాలా చిన్న వయసు కూడా, అప్పటికింకా నాకు 16 ఏళ్ళు ఆ ప్రాయం. అప్పుడు స్వామి అంటారు, చూసావా ఇప్పుడు మనం తినకుండా వెళ్ళామనుకో, మనం భోజనం పెట్టకుండా పంపించామని వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు మనం ఈ ఆహారం తీసుకోవటంలో తప్పేంటంటావు, వాళ్ళు పవిత్రంగానే అట్టే పెట్టారు కదా, ఇప్పుడు అది తినకూడదని ఉన్నదా, అందుకని మనం ఎక్కడ ఎలా ఉన్నదో అలా సరిపెట్టుకుని వారిని ఆనంద ఆ గృహస్థుని ఆనందింపచేస్తూ మనలో ఉన్నటువంటి ఆకలిని ఈ విధంగా పరమాత్మకి నివేదన పెట్టుకుంటే అది ధర్మం అవుతుందమ్మా, మనం ఎప్పుడూ మన జీవిత చర్యలో ఈ విధంగానే నడుచుకోవాలని చెప్పారు గురుదేవ్. ఇప్పుడు చెప్పండి మహాత్ములకి ఏం కావాలి, మేడలు మిద్దెలు కావాలా, లేకపోతే పంచపక్ష పరమాన్నాలు కావాలా, ఏంటి కావాలి, కొబ్బరికాయలు కావాలా, యాపిల్స్ కావాలండి, చక్కెరకెళ్ళీలు కావాలా, వారికి అక్కర్లా, వారికి చేయి చూపించి మనం తినడం కోసం తెచ్చుకుంటున్నాం అంతే. అవన్నీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేది ఎందుకంటే మనకిష్టమైనవే వండుకుంటాం, వండుకున్నది నివేదన పెట్టిన తర్వాత అది ఏం చేస్తాము, మనం పుచ్చుకుంటాం. అందుకని అక్కడ భగవంతుని కైంకర్యము, మనకి భగవద్భావన పవిత్ర అంతఃకరణతో మనం చేసుకోవడం నేర్చుకోవాలి. పవిత్ర అంతఃకరణతో మనం చేయడం నేర్చుకుంటే స్వామి సన్నిధులు ఇంకా కూడా చూసా ఏది ఉంటే అది తినడం ధర్మంతో కూడినటువంటి ఆహారం, అధర్మం కాదు. అక్కడ ఏది ఉంటే అదంటే మీరు ఇంకా ఏదో అనుకోవచ్చేమో, ధర్మంతో కూడినటువంటి పదార్థం అక్కడ పాడవకుండా ధర్మంగా ఉన్నటువంటిది ఏదైనా కూడా. కానీ ఇవన్నీ కూడా భగవంతుడు మనకి శాస్త్రం చెప్పింది, మహాత్ములు చూపించారు. మనకి భక్తి అనేది పువ్వులతో పూజ చేస్తేనో పళ్ళతో నైవేద్యాలు పెడితేనో అదే భక్తి అనిపించదు. ప్రతి చర్యలో మనం చరించేటువంటి మన జీవితంలో అడు అడుగున ప్రతి శ్వాస ఏది సోహంభావేన పూజయే అక్కడ వరకు వెళుతుంది. సద్భావనతో కూడి మనం పీల్చుకునేటువంటి శ్వాసతో లోపలున్నటువంటి సదాశివుడికి పూజ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది సోహంభావేన పూజయే, సోహం అనే భావనతో పూజ చేసుకోవాలి మనం. దానికి బయట నుంచి తెచ్చే పదార్థాలు ఏమున్నాయి, అందుకని ఎప్పుడు కూడా మాలిన్యం ఉన్నది ఏది, నీలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాలిన్యం, అవి రహితం చేయి. సోహం భావేన పూజేత్. అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని దూరం చేయాలి. ఏది సోహం అనేటువంటి భావనతో పూజ చేయాలి. భగవంతుడు ఏ సమయానికి ఏది ప్రసాదిస్తే దాన్ని నివేదన పెట్టుకోవాలి. అప్పుడు అది నిత్య కైంకర్యం అవుతుంది, నిజమైన పూజ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనకి భగవంతుడు నేర్పించాడు. భగవంతుడు మనకి మానవ జన్మిచ్చి ఇవన్నీ నేర్పించింది. అందుకు కానీ దొరకనటువంటిది పట్టుకొని ఎక్కడికో వెళ్ళి అవి తెస్తే కానీ పూజ అవ్వదు అంటే అది నిజం కాదు. అది నీ మనోభావన. నువ్వు తృప్తి చెందడం కోసం తామర పూలు తెస్తున్నావు. నువ్వు తృప్తి చెందడం కోసం ఎక్కడి నుంచో ఏవేవో తెప్పిస్తుంటావే తప్ప ఇది నీ కోరిక, భగవంతుడి కోరిక కాదు. నిన్న కూడా వరలక్ష్మి పూజలో ఏమనుకున్నాం, వరలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి విధంగా మనం పూజ చేయాలి. వరలక్ష్మీదేవికి ఇష్టమైనట్టుగా మనము కలిసిమెలిసి ఉండాలి అందరం. అంతేగాని ప్రతిదానికి విడగొట్టేసుకుని మనసులో త్యాగభావన లేకుండా మనం ఎప్పటికప్పుడే తిరస్కార భావన కలిగి ఉంటే అమ్మ కరుణకి ఎప్పుడు పాత్రులమవుతాం మనం. కాబట్టి మనం అందుకనే ఇటువంటి సప్తాహ కార్యక్రమాలు, హరినామ భజన అంటే అందరం కలిసి చేసేటువంటి సమయంలో ఒకే నామం చేస్తున్నాం, మనసు రానివ్వకుండా చేయాలి అంతే. అక్కడ చేసే సమయంలో కూడా ఏది రాకూడదు, మనస్సు రాకూడదు. మనస్సు రాకుండా నామం చేసుకున్నామనుకోండి, నామి అక్కడ ఉంటాడు. ఎవరు చెప్పారు, నేను చెప్తున్నా, అది మహాత్ములు చెప్పారు. అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ మహారాజ్ వారు చెప్తుండేవారు, నామం ఎక్కడ భక్తిగా జరుగుతుందో నామి అక్కడ తాండవమాడుతూ ఉంటాడు భగవంతుడు. గురుదేవులు చెప్తుండేవారు, నువ్వు భక్తిగా ముందర భగవంతుడిని దర్శించాలి అంటే మనసారా నువ్వు భగవంతుని పిలవడం నేర్చుకో. దానికి మడక్కర్లేదు, నీ మనస్సు విషయాదులనే మాలిన్యం లేకుండా ఉంటే చాలు. ఆత్మ మడే మడి, ఆత్మ సౌందర్యమే సౌందర్యము. కాబట్టి అటువంటి మడి కట్టుకుని మనం ధ్యానం చేసుకోవాలి, నామం చేసుకోవాలి. మనం చేసుకున్నటువంటి సప్తాహం ఆ విధంగా ప్రకాశించాలని. మరి ఇలాగా పంచారామాల్లో సప్త సప్తాహాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ గురుదేవుల అనుగ్రహంతో జరుపుకుంటూ వస్తున్నాం. అప్పుడే ఆఖరి రోజుకు వచ్చాం, కానీ ఈరోజే మొదలుపెట్టినట్టుగా ఉంది మాకైతే. ఎలా వెళ్ళిపోయిందో వారం రోజులు. పాపం ఖర్చులు పెట్టి శివగారికి, పాపం మా శివయ్యకి చాలా ఖర్చులయ్యి ఉంటాయి. కానీ మనకి తెలియదు కదా, హాయిగా ప్రసాదాలు పెడుతుంటే తింటున్నాం. కానీ వారం ఎలా జరిగిందో తెలియలేదు. కానీ అందరిలో కూడా భగవంతుడు చేరి మరి అందరికీ కూడా, మరి ఎవరైతే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని, మరి ఆత్మానందాన్ని, అఖండమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని, ఐశ్వర్యాన్ని, అటువంటి మరి పుత్రపౌత్ర ధనధాన్యాల్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇటువంటి సత్సంగ కార్యక్రమాల్లో, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న భగవద్భక్తులందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ నాభి నుంచి ప్రణవాన్ని తీసుకోండి. ఎవరు ఎలా కూర్చోగలిగితే అలాగా నిటారుగా మనలోకి మనం వెళ్ళిపోవాలి. మనలో ఉన్న అంతరాత్మలో ప్రకాశిస్తున్న భగవంతుణ్ణి మనం దర్శించాలి. ఎవరు ఏ భగవంతుణ్ణి ఆశ్రయించారో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో, ఆయా గురువుల్ని, ఆయా పరమాత్మని మనస్సులో ముద్ర చేసుకొని ఏకకంఠంతో ప్రణవాన్ని 3 సార్లు దీర్ఘంగా తీసుకుందాం.